ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय।
చదువుతుంది శ్రీమద్ భాగవతం దశస్కంధం 3వ భాగం అధ్యాయం 63 శ్లోకం 22
విద్రావితే భూతగణే జ్వరః తూ త్రీ శిరః త్రీ పాత్ అభ్యదావద దశాహం దహనివ దిశా దశ విద్రావితే భూతగణే విద్రావితే భూతగణే జ్వరస్తు త్రిశిరాస్త్రిపాత్ జ్వరస్తు త్రిశిరాస్త్రిపాత్ అభ్యదావత దశాహం అభ్యదావత దాశాహం దహన్నివదిశో దశ దహన్నివదిశో దశ
విద్రావితే తరిమివేయబడగా భూతగణే శివా అనుచరులందరూ జ్వరః శివుని సేవించడి జ్వరమూర్తి తూ కాని త్రీ మూడు శిర శిరములు కలిగినవాడు త్రీ మూడు పాత్ పాదములు కలిగినవాడు అభ్యధావత పరిగెడెను దశార్హం శ్రీకృష్ణ వైపునకు దహ ఇవ దగ్నము చేయించిన వాని వలె దిశ దిశలను దశ పది అర్థం భాష్యం చెప్పింది ఏసీ భక్తం శ్రీ పరిశిష్టులు. భావము భూతగణము తరిమివేయబడగా మూడు శిరములను మూడు పాదములు కలిగిన శివజ్వరము దశ దిశలలో సమస్తమును దగ్ధమర్చిన వాని వలె కనబడుచు కృష్ణుని వైపు దాడి చేయుటకు వేగంగా ముందుకు వచ్చెను. భాష్యము శివజ్వరం గురించి ఈ కింది వదనను శిలా విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు ఉదహరించిరి. జ్వరస్త్రీ పదాస్తి స్థిర షడ్భుజో నవలోచన భస్మ ప్రహణోరౌద్ర కాలాంతక యమోపహ. దారుణమగు శివజ్వరము మూడు పాదములు మూడు శిరములను ఆరు భుజములను తొమ్మిది నేత్రములు కలిగి ఉండెను. భస్మను వెదజల్చు అతడు ప్రళయకాలం నాటి యమరాజును బోలి ఉండెను. ఓమజ్ఞాంతమైన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుమదాయ కృష్ణప్రస్థాయ బుద్ధులే శ్రీమతి భక్తి వేదంత స్వామి నామ్ని నమస్తే సారస్వదేవి గౌరవాన్ని ప్రచారాన్ని నిర్విశేషన్యవాది పాశాన్ని జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గత ముందు శ్లోకంలోని 6వ శ్లోకంతో పూర్తయింది. దాని తర్వాత శ్లోకాలకి భాష్యం లేదు. అందువల్ల 7వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకు అనువాదము శ్లోకం చదువుకుని వెళ్ళిపోతే దాని ముందు తెలుసుకుందాం. తర్వాత మనం 22వ శ్లోకం నుంచి తెలుసుకుందాం.
ఆశితి మూలం బుద్ధ మద్భుతం రోమవర్షణం కృష్ణ శంకరయో రాజన్ ప్రద్యుమ్నాగుహయోరపి. కృష్ణునకు శంకరునకు ప్రద్యుమ్నకు కార్తికేయునకు నడమ పరమ అద్భుతమైనది. గొప్ప ధ్వనితో కూడి రోమాంచము కలిగిన యుద్ధం సంభవించను. ఎందు శ్లోకం కుంభాండా కూపకర్ణాభ్యం బలేన సహ సంగయ సాంబస్య బాణుపుత్రేణ బాణేన సహ సాత్యకే. కుంభాండ కూపకర్ణలతో బలరాము యుద్ధం చేయగా సాంబుడు బాణసంతో సాత్కి బాణంతో యుద్ధం పోరాడి. 9వ శ్లోకం.
బ్రహ్మదయాసురాదీశ మునయా సిద్ధచారణ గంధర్వపసరో యక్ష విమానేన్
బ్రహ్మాది దేవతలు, సిద్ధులు, చారణులు, మునులు, గంధర్వులు, అప్సరసులు, యక్షులు దాన్ని తిలకించుటకు తమ విమానములో వచ్చిరి.
శంకరాంచరణాన్ శౌరి అద్భుత ప్రమదా గుహాన్ దాకిని బేతాలాన్ సవితా సవినాయకన్ ప్రేతమాతృ పిచాసాచ కూష్మాండన్ బ్రహ్మ రాక్షసాన్ ద్రావయామాస త్రిక్పాఘై సారై శాద్ధనుచ్చై.
శాద్ధనుసు నుండి విడివడిన తీక్ష్ణమైన బాణములతో శ్రీకృష్ణుడు శంకర అనుచరులైన భూతములను, ప్రమదలను, గుహికలను, డాకిలను, యతువాదులను, బేతాలను, వినాయకులను, ప్రేతులను, మాతృకలను, పిశాచములను, కూష్మాండములను, బ్రహ్మరాక్షులను తరిమి వేసెను. 12వ శ్లోకం.
కృతజ్ఞాని ప్రామ్యుక్త పినాక్యాస్వాని సాక్షిణి ప్రత్యస్తే శయమానాశ శాక్పాణి రవిస్మిత.
త్రిశూలధారియకు శివుడు శాక్ధనులు పట్టిన శ్రీకృష్ణుడిపై నానా రకమైన అస్త్రములు ప్రయోగించను, కాని శ్రీకృష్ణుడు కించిత్ తన్ను విస్మృతిని కాక వాటన్నిటినీ సరైన ప్రత్యు అస్త్రములతో నిర్వీర్యం గావించను.
బ్రహ్మస్యచ్చ బ్రహ్మాస్త్రం వాయుస్య పర్వతం ఆగ్నేయస్య ప్రాచుర్యం నైజం పాశుపతచ్చ.
బ్రహ్మాస్త్రము వేరొక బ్రహ్మాస్త్రంతోను, వాయువాస్త్రమును పర్వతాస్త్రంతోను, ఆగ్నేయాస్త్రమును పద్యనాశ్రమంతోను, పాశుపతాశ్రమును తన నారాయణాశ్రమంతోను శ్రీకృష్ణుడు ఎదుర్కొన్నను. 14వ శ్లోకం.
మోహయిత్వాతు గిరీశం జుంభణేషు జుంభితం బాణశ్యామృతు నానాశ్వరి గజానాహీసితే భృషి.
జుంభణాశ్రమంతో శివుని మోహితుని గావించిన పిమ్మట శ్రీకృష్ణుడు ఖడ్గముతోనూ, గదతోనూ, బాణములతోనూ బాణాసురుని సైన్యమును రచింపచేశాను. 15.
స్కంద ప్రద్యుమ్న బాణౌ భాణౌ గై యుద్ధమానా సమంతత అశ్రుధ్యా ముంచం గ్రాభ్యే శిఖనా ప్రాగ్మ ముద్రణాన్.
అన్ని దిక్కుల నుండి ప్రద్యుమ్ని శరవేగంచే మిగులు పీడితైన కార్తికేయుడు దేహం నుండి రక్తం ప్రసరించగా నెమలి వాహనంపై రణరంగం నుండి పారిపోయాను. 16.
కుంభాండ కూప కన్నచ్చ పేతు తుర్ముషలాదితౌ దుద్రువుస్తాధికాని హతనాథాని సర్వత.
బలరాముని హలాయుధంచే పీడితులైన కుంభాండ కూపకన్నులు మరణించిరి. తమ నాయకుడు మరణించగాంచిన వారి సైనికులు అంతటా నలుదిక్కులో పారిపోయేది. 17.
విశీరయ్యమాణం సుబలం దుష్ప్రభాణో అత్యమర్షిత కృష్ణమభ్యద్రవ సంకే అతిహిత్వైవ సాక్తికి.
తన శైల్యము చీర్చి చెండాడు గావించిన బాణాసురుడు కుపితుడేను. అప్పుడు అతడు సాత్వికతో యుద్ధము చేయటం విడిచి రణరుడై యుద్ధరణము సాగి శ్రీకృష్ణ ఎదుర్కొనను.
ధనుష్యాకృష్య యుగప్రాద పంచసాని వై ఏకైస్మై సరోధయ్య భౌసందే రణదుర్భద.
రణదుర్భుడైన బాణుడు ఏకాలమున 500 ధనస్సులను ఎక్కుపెట్టి ఒక్క దాని ఎందు రెండేసి బాణాలను సంధించెను. 19.
తాని నిచ్చేచ భాష భగవాన్ ధనుషి యుగ పద్ధిరి సారథీ రథమాచ్చ హత్వా శంకమ పూరియన్.
శ్రీకృష్ణుడు బాణాసురుని ధనులన్నింటినీ ఏకాలం విరగ్గొట్టి వాని రథసారథిని, రథమును, అశ్వమును ధ్వంసం కావించి పెదప పాంచచంగ శంఖమును పూరించెను. 20.
తన్మాత కోటరా నామ్న నగ్నముక్త శిరోరహ పురో అవతస్తే కృష్ణస్య పుత్రపాణీరరిక్షయాం.
అప్పుడు బాణాసురుని తల్లి కోటర తన పుత్రుని ప్రాణం రక్షించుకోనిదై జుట్టు విరబోసుకుని నగ్నంగా కృష్ణ ఎదురుకు వచ్చెను. 21. తతస్త్రీన్ముఖో నగ్న మునిరిక్షాద్రగ్జజ బాణశ్చాతావదీనచ్చ ధావన్నీ విసత్తుజ. నగ్నశీలను చూడగొరక శ్రీకృష్ణ ముఖం తిప్పుకొనగా రధీరుడు ధనసు భగ్నవాడై బాణాసురుడు అది అదునుగా చేసుకుని పురములోకి పారిపోయాను. 22. విద్రావితే భూతగణి జ్వరస్తు త్రిశిరాస్త్రిపాద్ అభ్యదావతాదహార్హం దావన్నివదిశోదశ. భూతగణం తరిమివేయబడగా మూడు శిరములు మూడు పాదములు కలిగిన శివజ్వరము దశ దిశల్లో సమస్తమును దగ్నమంచున వలె కనిపించుచు కృష్ణుడిపై దాడి చేయుటకు వేగంగా ముందుకు వచ్చాను. అయితే ఈ శ్లోకాలంటిలోని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రెండు అంశాలు చాలా ముఖ్యంగా ఇందుకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, భక్తునికి భగవంతుని మధ్య జరిగే పోరాటం. ఆ యొక్క పోరాటం ఆ ప్రాంతంలో వారిని లేదని యుద్ధాలంతా కూడా భయభ్రాంతులు చేసే విధంగా ఉంది. మరి భక్తులుగా ఉండేవాడు శివుడు శ్రీకృష్ణ పట్ల అపారమైన భక్తిని కలిగి ఉన్నాడు. మరి అంత భక్తి కలిగిన ఆ శివుడు ఎందుకు దేవదేవుని శ్రీకృష్ణుడు యుద్ధాన్ని చేస్తున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలనుకుంటే, తన భక్తుడైన బాణాసురుడికి మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాటని నెరవేర్చడం కోసం శివుడు బాణాసురు వైపు నుంచి కృష్ణుపైకి యుద్ధానికి వెళ్తున్నాడు. మరి వారి మధ్య ఆ భయ ఆ యుద్ధం ఎంత భయానకంగా ఉందంటే, వద్దులోకంలో ఉన్న దేవతలు కిన్నెరులు కింపురుషులు గంధర్వులు మునులు ఇతరులందరూ కూడా వచ్చి వారి వారి వాహనాల మీద వచ్చి ఈ అద్భుత యుద్ధాన్ని దర్శిస్తూ ఉన్నారు. వారందరికీ ఆశ్చర్యం వేసింది. శివుడు శ్రీకృష్ణుడు పరమ భక్తుడు కదా, మరి తన భగవంతుని పైన ఎందుకు యుద్ధం చేస్తున్నాడు, ఈ యుద్ధం ఏ విధంగా జరుగుతుంది, దీని యొక్క పరిణామం ఏ విధంగా ఉంటుంది, ఆ విషయం తెలుసుకోవడం కోసం ఈ సిద్ధచారణులు గంధర్వులందరూ కూడా వచ్చి వారి వారి వాహనాల పైనుంచి యుద్ధాన్ని తెలిగిస్తూ ఉన్నారు. మరి మన శాస్త్రాల ప్రకారం వైష్ణవాం యథాసంభవం అని మనం తెలుసుకుంటా ఉన్నాం. వైష్ణవందరి కన్నా పరప్రదనుడు శివుడు. ఆ శివుడు శ్రీకృష్ణుని తో యుద్ధం చేయడం కోసం ఎంతో ఉత్సాహంగా వెళ్తూ ఉన్నాడు. మరి ఆరో శ్లోకంలోని భాషల్లో ఏమని వివరిస్తానంటే, ఎందుకు శ్రీకృష్ణుడితో శివుడు యుద్ధం చేస్తానంటే రెండు కారణాలు ఉన్నాయని. ఒకటి, భగవంతునికి ఆనందోత్సవం వృద్ధి చేయుటకు. రెండోది, భగవంతుని శౌర్యము వీరత్వము శక్తిని నిరూపించడం కోసం. ఈ రెండు కారణాల కోసం శివుడు శ్రీకృష్ణుడు యుద్ధం చేస్తున్నాడని అక్కడ చెప్తా ఉంది. మరి ఈ సన్నివేశాలు మన ముందు చరిత్ర చూసుకున్నట్లయితే, భక్తుని కోరిక నెరవేర్చడం కోసం మహాభారత సందర్భంలోని శ్రీకృష్ణుడు కూడా భీష్ముడితో యుద్ధం చేశాడు. భీష్ముడు కూడా శ్రీకృష్ణుడు ఒక పవిత్ర భక్తుడు, మహాజనులో ఒకడు. భీష్ముడు స్వతహా క్షత్రియుడు కాబట్టి క్షత్రియుడు ఇప్పుడు కూడా వీరత్వం కలిగి ఉంటాడు. దేవదేవునితో తాను యుద్ధం చేయాలని మనసులో కోరిక కలిగి ఉన్నాడు. అందువల్ల భీష్ముడు యుద్ధరంగంలోని అర్జునుడిపై అపారమైన బాణాలు వేసి అతను పూర్తి గాయపరిచాడు. కొన్ని బాణాలు కృష్ణుడి వైపు కూడా వేశాడు. కృష్ణుడిలోని రౌద్రాన్ని శౌర్యాన్ని చూడాలి, తనతో యుద్ధం చూసే విధానాన్ని కావాలి అని కోరుకున్నాడు. అదే సమయంలోని కృష్ణుడు ఈ యొక్క దుర్యోధనుడికి కౌరవులందరూ కూడా మాట ఇచ్చాడు, నేను యుద్ధంలో ఎటువంటి ఆయుధాన్ని పట్టను యుద్ధం చేయను అని. మరి ఎటువంటి ఆయుధాన్ని పట్టను యుద్ధం చేయనన్న శ్రీకృష్ణుడు మాట ఇచ్చి యుద్ధరంగంలోని భీష్ముడు వేస్తున్న బాణాలకి కోపం వస్తుంది. ఒక్కొక్క అర్జునుడు పూర్తిగా నిర్వీర్యమైపోతున్నాడు, శక్తి అంతా సన్నగిలిపోయింది. భీష్ముడితో పోరాడలేక సన్నగిలుతున్నాడు శక్తి. మరి తన భక్తుని రక్షించాలి, అదే సమయంలో ఇంకొక భక్తుడు కోరిక నెరవేర్చాలి. అందుకోసం తను స్వయంగా తన యొక్క మాటని పక్కన పెట్టి ఈ యొక్క ఏనుగు మీదకి సింహం ఏ విధంగా వస్తుందో రుద్రేకంతో రౌద్రంతో ఆ విధంగా జుట్టంతా విరబోసుకుని యుద్ధరంగంలో పడిన ఈ యొక్క రథచక్రాన్ని తీసుకుని భీష్ముడిని చంపడం కోసం వస్తున్నాడు. భీష్ముడు కృష్ణులో ఉన్న ఆ శౌర్యాన్ని ఆ రౌద్రాన్ని చూసి వెంటనే తన చేతిలో ఉన్న బాణాలని అమ్ములి వదిలిపెట్టేశాడు. ఆనందగారిని చంపంటూ ముందుకు ఆహ్వానించాడు. మరి అర్జునుడు వెంటనే కృష్ణుని పాదాలు పెట్టుకుని, నువ్వు యుద్ధరంగంలో ఎటువంటి ఆయుధాన్ని పట్టుకోను, యుద్ధం చేయనని మాట ఇచ్చావు, నువ్వు గాన మాట తప్పినట్టయితే మా యొక్క రాజ్యాంత తిరిగి వాళ్ళకే వెళ్ళిపోతుంది, యుద్ధం ఇక్కడతో పరిసమంత అయిపోతుంది, దయచేసి యుద్ధాన్ని ఆపని కృష్ణుకు పాదాలు అర్జునుడు పడుతున్నాడు. ఎందుకు కృష్ణుడు ఆ విధంగా చేశాడంటే, ఒకవైపు తన భక్తుని రక్షిస్తున్నాడు, రెండవ వైపు ఒక భక్తుడు కోరిక కూడా నెరవేరుస్తున్నాడు. అంటే భక్తుని కోరిక నెరవేర్చడం కోసం తను పెట్టుకున్న ప్రమాణాలు లేదంటే ఈ యొక్క ఒట్లు వీటన్నిటిని కూడా పక్కన పెట్టి ఆ భక్తుని కోరిక నెరవేర్చడం కోసం వెళ్తున్నాడు అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. మరి ఇక్కడ శ్రీకృష్ణుడు కూడా శివుడి వైపు శివుని మనసులో కోరిక కోరుకున్నాడు. బాణాసురుడు ఎంతో బలవంతుడు కలిగి ఉన్నాడు, 1000 చేతులతో శివుడి మీదుగా యుద్ధానికి వెళ్ళాడు. నాతో యుద్ధాన్ని రా, చేయలేని చల్లగా లైక్ బాగా బలం ఉన్నవాడికి ఎట్లా ఉంటుందంటే చేయలేంత ఎట అంటూ ఉంటాయి. సమ్టైమ్ మనం ఈ జిమ్కి వెళ్ళిన వాళ్ళు కానీ లేదంటే సమ్ కరాటే లేదంటే బాక్సింగ్ నేర్చుకున్న వాళ్ళకి ఎట రుసులు అంటూ ఉంటుంది, ఎవరిని వాడికి కొడతాం, ఏమి దొరకపోతే దేని కొట్ట చేస్తుంటారు. సిమిలర్ బాణాసురుడు కూడా ఈ 1000 చేతులతోనే ఉండి అత్యధిక శక్తి కలిగి ఉన్నాడు కాబట్టి తనతో సమానంగా పోరాడగలవాడు ఎవరైనా కనిపించట్లేదు. నువ్వు నాకు వరం ఇచ్చావు కాబట్టి నువ్వే నా తిద్దా అని శివునితో ఆహ్వానించాడు. శివుడికి అతనిలో ఉన్న ఆ యొక్క మదగర్వానికి బలగర్వానికి కోపం తెచ్చుకుని, నీతో సమానం నిన్న నీ గర్వాన్ని అందించే వ్యక్తి వస్తున్నాడు, అంతవరకు వేచి ఉండని శివుడు బాణాసురుడిని చెప్పాడు. అయితే బాణాసురుడు ఎదురు చూస్తున్నాడు, నాకు నాతో సమానంగా బలం యుద్ధం చేయగల వ్యక్తి ఎవరు వస్తారని. శ్రీకృష్ణుడు ఆ యొక్క యుద్ధాన్ని రావడం జరిగింది. అంటే శివుని యొక్క కొరకు నెరవేర్చడం కోసం కృష్ణుడు ఈ యొక్క కథంతా నడిపించడం జరిగింది. భగవంతుని యొక్క నేతృత్వంలో ఈ కథ నడవడం జరిగింది. ఈ యొక్క ఉష యొక్క కళ్ళలోకి అనుదురు రావడం జరిగింది. ఆ తర్వాత అనుదురుని తీసుకొచ్చి ఈ యొక్క ఉష యొక్క అంతఃపురంలో పెట్టుకోవడం, ఆ విధంగా బాణాసురుడికి శ్రీకృష్ణుడి మధ్య యుద్ధం జరగడం, తద్వారా ఈ యొక్క బాణాసురుడితో యుద్ధం అనేది జరిగింది. అంటే భక్తుని యొక్క కోరిక నెరవేర్చడం కోసం భగవంతుడు ఇంత ప్లాన్ ప్రణాళిక వేయడం జరుగుతుందని మనకు కనిపిస్తుంది. మరి ఈ యొక్క శివుడు తన ప్రేతగణంతో భూతగణంతో కృష్ణుడి మీద యుద్ధానికి వెళ్లి ఎన్నెన్నో రకాలుగా తన యొక్క అస్త్రాలను ప్రయోగించాడు. ఈ భూత ప్రేతాలందరూ కూడా ఈ యొక్క కృష్ణుడి మీదకి వెళ్లి కృష్ణుని యొక్క వాళ్ళు పైచాచ కూర్చోలు చేస్తూ ఉన్నారు. శ్రీమద్ భాగవతం ప్రకారం ఈ భూతగణం అంతా కూడా మన పైలోకాల్లో ఉన్నారు. మనది భూలోకం అంటే భూవర్లోకం, మన పైన ఉండేది భూవర్లోకం. భూవర్లోకంలోని ఈ భూత ప్రేత పిశాచగణాలను కూడా ఇక్కడ నిలుస్తూ ఉంటాయి. వీటన్నిటికీ అధినాయకుడు శివుడు. అందువల్ల ఆ శివుడు తన యొక్క నాయకుల యొక్క సహచరులతోని కృష్ణుడి మీదకి యుద్ధం వెళ్ళినప్పుడు కృష్ణుడు తన యొక్క శక్తితోని వాళ్ళందరినీ కూడా చీల్చెండాడి వాళ్ళందరూ భయభ్రాంతి చేస్తూ ఉన్నాడు. శివుడు ఎన్నెన్నో అస్త్రాలు ఉపయోగించి కృష్ణుడి మీదకి వేశాడు. ఆగ్నేయాస్త్రం వేసినప్పుడు దాన్ని వాయువాస్త్రం దాన్ని ఆర్పేయడం జరిగింది. తర్వాత వరుణాస్త్రంతో వాయువాస్త్రంతో ప్రయోగించినప్పుడు పర్వతాస్త్రంతో దాన్ని ఆపడం జరిగింది. బ్రహ్మాస్త్రం వేసినప్పుడు ఇంకో బ్రహ్మాస్త్రంతో ఆపడం జరిగింది. ఇలా ఎన్ని అస్త్రాలు ఉపయోగించినప్పుడు కూడా అవన్నీ కూడా నిర్వీర్యమైపోతున్నాయి, శక్తిహీనమైపోతున్నాయి. చివరికి శివుడు తన యొక్క పాశుపతాస్త్రాన్ని వదిలాడు. ఈ పాశుపతాస్త్రం శక్తి ఎటువంటి శివజ్వరంతో సంబంధించింది. ఇక్కడ ఈ శ్లోకంలోని ఆ శివజ్వరము అంటే ఎటువంటిది, అది ఎలా ఉంటుందనే విషయాన్ని ఇక్కడ చెప్తోంది. ఆ శివజ్వరానికి ఆ యొక్క పవర్ ఆ శక్తికి ఉండే ఆకారం ఎటువంటి అంటే పరమ వికృతంగా ఉంది. 6 భుజాలు 3 పాదాలు 9 నేత్రాలతో కలిగిన ఆ వికృత ఆకారంతో అది ప్రళయకాలి కాలంలో ఉండే మంటలతో వేడితోనే అది ముందుకు వస్తుంది కృష్ణుని సంహరించడం కోసం. దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఆ యొక్క పుస్తకంలోని ప్రభుపాదాలు ఈ యొక్క శివజ్వరం గురించి వివరిస్తున్నారు, ఎట్లా ఉంటుంది అనే విషయం గురించి. ఈ యొక్క శివజ్వరం అనేది ప్రళయం కాలం నాటి వేడిని ప్రజ్వలింపజేస్తుంది అని చెప్తా ఉన్నారు. సాధారణంగా మనిషి యొక్క ఉష్ణోగ్రత 99.7 degrees ఉంది. అంత డిగ్రీస్ ఉంటే మనిషి సేఫ్ కండిషన్లో ఉంటాడు. 100, 101, 102 వెళ్తుందంటే డేంజర్లోకి ఉన్నాడని లెక్క. 104 దాటిపోతుందంటే ఈజ్ అబోవ్ అబ్నార్మల్ కండిషన్, ఇంక అతని మీద ఆశ్రదు కూడా బెటర్ అని. 107 ఎప్పుడు త్రీ చేయిందో అతను ఖచ్చితంగా చనిపోతాడని డాక్టర్ కన్ఫర్మ్ చేస్తారు. అంటే 107 degrees వచ్చిందంటే వ్యక్తి యొక్క బాడీ ఎట్లా ఉందంటే ఉడుకుతుంది. ఆ విధంగా ఈ దేహంలో ఉన్న అతి అన్ని అవయవాలు కూడా పూర్తిగా వేడెక్కి ఒకసారిగా చల్లబడిపోతుందన్నమాట. అండ్ మరి ఆ యొక్క శివజ్వరం యొక్క వేడి ఎట్లా ఉందంటే ఈ 107 degrees 12 రెట్లు ఎక్కువ వేడి కలిగి ఉందంట. దాన్ని ప్రభుపాదం ఎవరు వివరిస్తానంటే మండు వేసవికాలంలో సూర్యుడు యొక్క వేడి ఎట్లా ఉంటుందంటే మనకంటే ఇంత తక్కువ. భూమధ్యరేఖ దగ్గరగా ఉండేవాళ్ళు దాంట్లోని హీట్ చూసినట్టయితే 60 degrees or 70 degrees ఉంటుంది అక్కడ. లైక్ సహారా అడవుల్లో అడవులు ఆ ప్రాంతంలో ఏదైనా జస్ట్ వస్తువు ఉంటే భగ్గున వేడికిపోతుంది. ప్రభు కూడా చాలాసార్లు తన క్లాస్ చెప్పారు. సౌదీ అరేబియా ప్రాంతానికి ప్రభు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో వేడి ఎట్లా ఉందంటే ఎవరు కూడా బయట నిలబడలేరు, అందరూ రూమ్లో ఉండాల్సిందే. సాయంత్రం ఎప్పుడు 6 తర్వాత 7 తర్వాత వాళ్ళందరూ కూడా పనులు ప్రారంభిస్తారు. డే టైం ఎవరు పనిచేయరు, అంటూ ఆ ఎండలో ఎవరు నిలబడలేరు. అక్కడ ఉండేది 60 degrees లోనే ఎవరు కూడా ఉండలేడు. అందరూ కూడా ఏసీ కార్లో ప్రయాణం చేస్తారు, ఏసీ రూమ్లో ఉంటారు, ఏసీ హోటల్స్, ఏసీ ఫ్యాక్టరీస్ కూడా ఎక్కడో కూడా నార్మల్గా ఉండే ప్రదేశం లేదు. అటువంటి వేడి మరి ఇక్కడ 107, ఇక 60 కన్నా ఇక్కడ 107 అది ఎంత హీట్ ఉంటుందండి మనకి? మన ఎవరు అంత రిచ్ పనులేదు కాబట్టి మనకు తెలియదు. మరి దానికి 12 రెట్లు ఎక్కువ హీట్ కలిగి ఉంటుంది, అది ప్రళయకాల అగ్ని అని ప్రభుపాదాలు వివరిస్తూ ఉన్నారు. అంటే ఇక ఆ 1200 దాన్ని ఎంత రేషన్ ఉంటుందంటే 1284 degrees హీట్ ఉంటుంది. ఆ సమయంలో ఏ వస్తువు కూడా ఈ భూమి మీద ఉండదు, అంతా పూర్తి స్మాష్. ఇది ప్రళయకాలంలోని శివుడు ఈ సమస్త విశ్వాన్ని నాశనం చేయడం కోసం ఆ యొక్క వేడిమిని వెదలిమి చేస్తాడు అని ప్రభుపాదాలు వివరిస్తూ ఉన్నారు. ఆ వేడిమిని శివుడు శ్రీకృష్ణుని మీదకి ప్రయోగించాడు పాశుపతాస్త్రం. అంటే అంత వేడి కలిగినప్పుడు ఎవరు కూడా ఉండలేరు అని ఇక్కడ చెప్తుందన్నమాట. మరి ఇక్కడ ఆ సమయానికి ఆ యుద్ధభూమంలో ఉన్న ప్రతి ఇద్దరు కూడా భయభ్రాంతులైపోయారు. మనకు కూడా అంత హీట్తో సంబంధించిన సందర్భాలు ఏమైనా ప్రత్యక్ష జీవితంలో ఎప్పుడైనా జరిగాయా? అంత హీట్తో మన సభ్య సమాజంలో ఎప్పుడైనా అటువంటి సందర్భాలు ఎప్పుడైనా మీకు జరిగాయా? లైక్ బ్లాస్ట్ అవడం కానీ లేదంటే అగ్ని ప్రమాదాలు విపరీతంగా జరగడం కానీ హెవీ ఎప్పుడైనా జరిగిన? ఎస్, 80 degrees బట్ అంతకనే ఎక్కువ అండి. ఇది 1994 వైజాగ్లోని హెచ్పిసిఎల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, అక్కడ క్రూడ్ ఆయిల్ వస్తుంది. ఆ క్రూడ్ ఆయిల్ నుంచి పెట్రోల్, కిరోసిన్, తర్వాత వైట్ పెట్రోల్ ఇవన్నీ కూడా డిఫరెన్స్ తీసి సప్లై చేయడం. అది పెద్ద ఫ్యాక్టరీ, అది ఇప్పటికీ వైజాగ్లో ఉంది. 1994 ఒక ట్యాంకర్ బ్లాస్ట్ అయింది. అప్పుడు దానిలో పనిచేసే ఒక షిఫ్ట్లో 8000 members నేర్తో ఒక 100 members మేనేజ్ అయిపోయారు ఆ మంత్కి. దెన్ బ్యాలెన్స్ వాళ్ళందరూ కూడా సగం ఖాళీ బయట పరిగెడుతున్నారు. కొంతమంది ఆ దృశ్యం చూసి బయట పరిగెట్టారు. వైజాగ్లో సుధాకర్ తెలుసు, ఇంకా వైజాగ్ ఎవరు ఉన్నా తెలుసు, మన భూజాత మన నవగారు కూడా తెలుసు. తెలుసా సుధాకర్? 1994 జరిగింది. ఆ ఫ్యాక్టరీ పక్కన ఉన్న ఆ బేర్డ్ ఎప్పుడు జరిగిందో, ఫ్యాక్టరీ పక్కన ఉన్న రోడ్డు ఉంది లైక్ ఆర్టిస్ట్ రోడ్స్ నేనుండి, మొత్తం ఆ రోడ్లో ఉన్న బస్ స్టాండ్ ఫుల్ బ్లాక్ అయిపోయి ఆ ఏరియా నియర్ టు 2 kilometers డిస్టెన్స్ అంతా కూడా ఎంత హీట్ ఉందంటే ఏ వస్తువు అడిగెళ్ళినా కూడా స్మాష్ ఉంది, అంత హీట్ ఉంది. ఆ ప్రాంతంలో ఇళ్ళందరూ కూడా కాల్ చేసి పారిపోయారు అప్పటికప్పుడు. ఆ యొక్క మంట 3 days కంటిన్యూ అట్లా బర్న్ అవుతుంది. దాంతో పక్కన ఇంకా 2-3 tankers ఉన్నాయి, అవి అనెక్స్పెక్టెడ్గా సేఫ్ చేయబడి అంటే అవి బంద్ కాకుండా ఉన్న కోసం వాళ్ళు ఇమీడియట్ సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవడం జరిగింది. అప్పటికప్పుడు అవన్నీ కూడా హోల్డ్ చేయగలిగారు. ఒకవేళ కానీ ఆ 3 గోనా బస్ బ్లాస్ట్ అయినట్టయితే వైజాగ్లో 50% టాస్క్ ఖాళీ అయిపోతుంది అని అప్పట్లో అంచనా తేలినమాట. ఎనీహో సంహో అదర్ ఆ యొక్క బ్లాస్ట్ జరగడం జరిగింది. మరి అంత వేడిమిని కేవలం ఒక ట్యాంక్ దగ్గర చూసింది మనం జస్ట్ చిన్న ప్రాంతం. మరి ఇక్కడ శివ జ్వరం అనేది ఈ వేడి ఎటువంటిదంటే ఆ ప్రాంతాన్ని మొత్తం దీనికన్నా ఆ వేడిమి కన్నా అత్యధికమైన వేడి ఈ శివజ్వరం. మొత్తం అన్ని కూడా బస్ కాలి బూడిది అయిపోతున్నాయి, ఏమి వస్తువు మిగలట్లేదు, కంప్లీట్ బూడిది. ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలోని మనిషి చనిపోతే ఆయన తీసుకెళ్లి మనం మామూలుగా పాతి పెడతాం లేదా కలుస్తాం. ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది, మనిషిని బాడీని తీసి ట్రైలో పెట్టి లోపల పెడితే స్విచ్ ఆన్ చేస్తే బూడిది బయటకు వస్తుంది, అంతే. తీసి పట్టుకెళ్ళిపోతే అయిపోయింది, వెరీ సింపుల్. అంటే ఎంత టెక్నాలజీ డెవలప్ అయిందంటే అంత హీట్తోనే బాడీని కంప్లీట్ స్నాచ్ చేస్తుందన్నమాట. అటువంటి వేడి వచ్చినప్పుడు ఏ వ్యక్తి కూడా ఉండలేడు, అటువంటి బానిసతి. అందులో ఆ యొక్క ప్రాంతంలో ఉన్న కృష్ణుని యొక్క పరివారం అందరూ కూడా భయపడుతో అందరూ కూడా చెల్లాచెదరైపోతా ఉన్నారు. కృష్ణుడప్పుడు తన యొక్క విష్ణు జ్వరానని అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ యొక్క విష్ణు జ్వరం యొక్క శక్తి ఎటువంటిది అంటే అతి చలంది. ప్రభుపాదం ఏమి వివరిస్తానంటే వేడిమి ఎంతో కొంత మనం వచ్చుకోగలం, ఎందుకంటే సహజంగా మన శరీరంలోనే ఉష్ణం ఉంది కాబట్టి ఉష్ణంతో టెంపరేచర్తో కొంత కొంత మనం బేర్ చేయగలుగుతాం. కానీ మన శరీరానికి విరుద్ధంగా ఉండేది చలి, దాన్ని ఎవరు బేర్ చేయలేరు, కష్టం. ఆ యొక్క చలి వల్ల ప్రాంతం అంతా పూర్తిగా ఎక్కడ దగ్గర స్టక్ అవుతుంది, గడ్డగడ్డేస్తుంది. సమ్టైమ్ మనం చూడండి, అత్యధికంగా చలి వచ్చినప్పుడు మన శరీరంలో ఉన్న ఎంత ఉష్ణం కూడా రక్త ప్రసరణ ఆగిపోయి ఎక్కడ దగ్గర స్టక్ అయ్యి మనం ఉండలేకుండా పరిస్థితి ఏర్పడుతుంది. మరి అటు ఈ నారాయణ్ ఈ విష్ణు జ్వరం అనే ఆ యొక్క అస్త్రం ద్వారా అంత ప్రజలమైన ఆ యొక్క వేడిని కూడా చల్లార్చగలిగేంత చలిని శ్రీకృష్ణుడు దాని మీద ప్రయోగించడం ద్వారా ఆ యొక్క ప్రదేశాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. మరి ఈ సన్యాసంలో దీన్ని తీసుకున్నట్టయితే ఈ యొక్క రథ యుద్ధరంగం అంతా కూడా పూర్తిగా భయానకమైన స్థితిని పేర్కొంది. మరి మన యొక్క ప్రపంచ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ప్రతి క్షణం కూడా ఎప్పుడు ఏ జరుగుతుందో అర్థం కాని పరిస్థితిగానే మనం కూడా భయం పొందుతూనే ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రపంచ పరిస్థితి ఎప్పుడూ అట్లాగే ఉంటుంది. ఎప్పుడు ఏ విధంగా దుర్ఘటన జరుగుతుందో, ఏ విధమైన సంఘటన జరుగుతుందో అర్థం కాని పరిస్థితిగా మనకు ఉంది పరిస్థితి. ప్రజలు టెర్రరిజం పట్ల భయపడుతున్నారు, ఆర్థిక దుస్థితి పట్ల భయపడుతున్నారు, భయంకరమైన రోగాల పట్ల భయపడుతున్నారు, లేదా యుద్ధాల పట్ల భయపడుతున్నారు. ఇలా ప్రతి క్షణం ప్రతిరోజు ఏదో ఒక భయంతో మనం జీవితాన్ని సాగిస్తూనే ఉన్నాం. దానికి భాగవతం పదం పదం ఏత్వ పదం అంటుంది. ప్రతి క్షణం కూడా మనం ఈ యొక్క భయంతోనే జీవితం సాగిస్తూ ఉన్నాం. శ్రీల ప్రభుపాదారు సమయం ఈ యొక్క వెస్ట్లో పాశ్చాత్యదేశాలు ప్రచారం చేస్తున్నప్పుడు సెకండ్ వరల్డ్ వార్ జరిగినప్పుడు ప్రతి ఒక్క ఇంట్లోని పురుషులందరూ కూడా తీసుకెళ్లి యుద్ధంలో బలవంతంగా పెట్టడం జరిగింది. ఆ ఇంట్లో ఉన్న భార్య లేదా చెల్లెలు ఇతర పిల్లలందరూ కూడా చాలా భయపడ్డారు. మా భర్త తిరిగి ఇంటికి వస్తాడా, మా అబ్బాయి ఇంటికి తిరిగి వస్తాడా, రారా, తిరిగి తీవ్రమైన ఆందోళన. ఎదుర్కోవడానికి ఎటువంటి శక్తి లేదు, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. వాళ్ళందరూ కూడా ప్రభుపాదుల సందర్భం దగ్గర ఉపన్యాసిస్తున్నప్పుడు ఉపన్యాసం పూర్తి అయిన తర్వాత ప్రభుపాదులు నేను అడిగారు, మీరు ఎందుగా కృష్ణుడి గురించి ప్రచారం చేస్తున్నారు కదా, కృష్ణుడు ఎంత గొప్పవాడు, ఎంత గొప్పవాడని, మీరు కృష్ణ భక్తులు కదా, మరి ఎందుకు మీరు ఈ యొక్క ప్రపంచ యుద్ధాన్ని ఆపేయకూడదు కృష్ణతో చెప్పి అని కొంతమంది విలేకరులు తర్వాత ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులందరూ కూడా ప్రభుపాదుని అడిగారు. శ్రీల ప్రభుపాదులు చెప్పారు, మీరు మీ యొక్క దేశంలోని ఈ యొక్క పశు వధశాలని ఎప్పుడైతే ఆపేస్తారో, లేదంటే ఈ యొక్క అక్రమ సంబంధాలు ఎప్పుడైతే ఆపేస్తారో, ఎప్పుడైతే మీరు మద్యపానం చేయడం ఆపేస్తారో, తర్వాత ఈ మాంసపక్షం తీయడం ఆపేస్తారో, జూదాన్ని ఆపేస్తారో, అప్పుడు ఖచ్చితంగా నేను కృష్ణ చెప్తాను ఈ యొక్క యుద్ధం జరగకుండా ఆపమని. దానికి వాళ్ళు ఏం సమాధానం చెప్పకుండా తలంచుకున్నారు. సమాజంలో ఎప్పుడైతే ఈ యొక్క దుష్పరిణామాలు లేదంటే దుష్కారాలు చెలరైతాయో లేదంటే ఉద్భవిస్తాయో అప్పుడు అశాంతి చెలరేగుతుంది, తద్వారా ఇటువంటి దుష్పరిణామాలు జరుగుతాయి. మరి ఈ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు దీనికి కారణమని చూసినట్టయితే మొదటి అహంకారానికి బలగర్వానికి లేదా భోగవాంఛకి మనం బానిసడం ద్వారా దాన్ని మనం చేజిక్కించుకోవడం కోసం లేదా నిలబెట్టుకోవడం కోసం మనం ఎదుటి వారితో యుద్ధం చేస్తూ ఉంటాం. దానికి ఉదాహరణ ప్రత్యక్ష ఉదాహరణ బాణాసురుడే. బాణాసురుడు బలగర్వం కలిగి ఉన్నాడు, శివుడి నుంచి నేను ఎంతో వరం పొంది ఉన్నాను, 1000 చేతులు కలిగి ఉన్నాను, ప్రపంచంలో ఎవరు కూడా ఎదిరించలేరు అనే బలగర్వంతో అతడు ఈ యొక్క శ్రీకృష్ణుడితో యుద్ధం చేయడానికి ముందుకెళ్తున్నాడు. మరి ప్రస్తుత సమాజంలో మనం కూడా ఈ సాంకేతిక పరిజ్ఞానంతో మనం కూడా భగవంతుని యొక్క ఆధిపత్యాన్ని అంగీకరించకుండా, భగవంతుని యొక్క నియమ నిబంధనలు మనం అనుసరించకుండా మనం కూడా ఈ సాంకేతిక పరిగా మన చాలా బాగుంది, మన భగవంతుడు ఎందుకు శరణాగతి పొందాలి, ఆయన సేవ ఎందుకు మనం చేయాలి అనే భావంతో ఆయనకు వ్యతిరేక దిశ మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. రష్యన్ రచయిత ఒక మంచి వాక్యాన్ని చెప్తున్నాడు, ఏమనంటే మనిషి సాంకేతిక విజ్ఞానంతో ఆకాశంలో పక్షిలా ఎగరడం చేస్తున్నాడు, నీటిలో చేపలాగా ప్రయాణించడం నేర్చుకుంటున్నాడు చేయగలుగుతున్నాడు, కానీ భూమి మీద మనిషిలా నడడం మటుకు నేర్చుకోలేకపోయాడు అని చెప్పారు. ఇట్స్ వెరీ వండర్ఫుల్ పాయింట్. మరి మనిషిలో కంటే మనందరూ సందేహం ఉంది, ఏంతో ఏం స్వామి మనందరూ మనిషిలో నడటలేదా అంటే, లేదు, వీఆర్ వాకింగ్ లైక్ యానిమల్స్, మనం రాష్ట్రంలో నడుస్తున్నాం లేదా జంతువుల్లో నడుస్తున్నాం. ఎందుకు జంతువులకి ఇతరుల పట్ల దయ ప్రేమ కరుణ జాలి ఉండవు, ఇతరు ఎప్పుడు కూడా నేను ఎదురు జంతువుని ఏ విధంగా లోపరుచుకోవాలి, ఎట్లా దాన్ని ఎదుర్కోవాలి, ఎట్లా నన్ను కాపాడుకోవాలి, ఇదే టెండెన్సీ జంతువులు ఉంటుంది కాబట్టి, అదే స్వభావాన్ని మనం కూడా కలిగి ఉన్నాం కాబట్టి వీఆర్ లైక్ యానిమల్స్ అనే ఒక టెండెన్సీ చెప్తా ఉన్నారు ఆ యొక్క రష్యన్ రచయిత. అందులో ఈ యొక్క సభ్య సమాజంలోని ఈ యొక్క ఆధునిక సమాజం మనిషిని వక్ర మార్గంలో నడిచే విధంగా తయారు చేస్తుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానం కావచ్చు, మనకున్న తెలివితేటలు కావచ్చు, మనిషిని నైతిక విలువలను తప్పించి భగవచ్చింతనని తప్పించి పూర్తిగా రాక్షసులా ప్రవర్తించే విధంగా, జంతువులా ప్రవర్తించే విధంగా తయారు చేస్తుంది. అందులో మనిషి తనలో ఉన్న సహజమైన గుణాలని, మంచి గుణాలని, దైవ గుణాలని కూడా పూర్తిగా మరిచి ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు అని చెబుతుంది. మరి మనిషి ఎప్పుడు భయం లేకుండా నిర్భయంగా ఉండగలుగుతాడు, తర్వాత ఆనందంగా జీవించగలుగుతాడంటే కేవలం అభయను ఆశించడం వల్ల మాత్రమే అవుతుంది, మరో విధంగా కాదు అని చెప్తుంది. మరి అభయను ఆశ్రయించడం అనే విషయాన్ని తీసుకున్నట్టయితే మనందరూ కూడా కృష్ణ భక్తి సేవలో నిమగ్నమై ఉన్నాం, ఆ దేవదేవుని సేవలో ఆ యొక్క కార్యక్రమం నిమగ్నమై ఉన్నాం, కానీ ఆయన పట్ల విశ్వాసం అనేదాన్ని మనం పెంచుకోకపోవడం వల్ల మనం ఇంత భక్తి సేవ ఆచరిస్తున్నప్పుడు కూడా మనలో ఆ భయము లేదా ఆందోళన అంది ఎప్పుడు వస్తుంది. దీని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఎంతమంది వీధి మీద గారడి వాళ్ళు కొన్ని కొన్ని లైక్ జిమ్నాస్టిక్స్ చేస్తుంటారు, తన పిల్లవాడు జస్ట్ 2 ఇయర్స్ లేదంటే 1 ఇయర్ కుర్రోడు ఉంటాడు, వాడిని గాలిలో ఎగరేస్తుంటాడు, పైకి ఎగరేసి పట్టుకుంటూ ఉంటాడు. ఎంతమంది చూశారు గారడి వాళ్ళు చేస్తుంటారు, వాడు చాలా చిన్న వాళ్ళు ఇంత వెరక్కి దానికి ఏం లేదు, కానీ వాడిని ఆకాశంలోకి పై ఎగరవేసి పల్టీలు తిప్పి మళ్ళీ పట్టుకుంటూ ఉంటాడు. మనకి చూసేవాళ్ళకి భయం పడుతుంది, వీడు కానీ పట్టు జారడంటే పోయాడు అయిపోయాడు, నో డౌట్, కింద పడితే ఏముంది, స్మాష్ త్వరగా పెద్ద అవుతుంది వస్తాడు. కానీ ఆ కుర్రవాడికి ఇష్టమంతా కూడా భయం ఉండదు, ఎవరైతే ఆ గాడి వాడు పట్టుకుంటాడో వాడు కూడా ఈ కుర్రవాడిని ఖచ్చితంగా పట్టుకుంటాననే అంత నేర్పు కలిగి ఉంటాడు కాబట్టి ప్రతి క్షణం కూడా ఆ కుర్రవాడిని ఆకాశంలో ఎగరేసి పట్టుకుంటూ ఉంటాడు. ఆ కుర్రవాడు ఇప్పుడు కూడా భయం తండ్రుడు, నేను చేజారితే కింద పడిపోతానేమో అని ఇప్పుడు కూడా అనుకోడు. ఏంటి అందులో ఉన్న మూలమైన కారణం అంటే ఆ కుర్రవాడికి అపారమైన విశ్వాసం, నా తండ్రి నన్ను ఖచ్చితంగా పట్టుకుంటాడు, నో డౌట్. సిమిలర్లీ భక్తులు కూడా అదే విధమైన భావంతో కృష్ణుడిపై ఆధారపడినప్పుడు నన్ను ఖచ్చితంగా భగవంతుడు రక్షిస్తాడు అనే విశ్వాసం ఎప్పుడైతే మనం పెంపొందించుకుంటామో మనం ఏ క్షణం కూడా భయం కలిగి ఉండము అని తెలిసింది. వైదిక గ్రంథాల నుంచి ఉదాహరణ తీసుకున్నట్టయితే ప్రహ్లాదుడు మనకు ప్రత్యక్ష ఉదాహరణ. ఎన్నో సందర్భాల్లో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఎన్నో ఘోర కూర్చాలని నిమగ్నించినప్పుడు కూడా ప్రహ్లాద యశవంతు కూడా భయపడలేదు, ఎందుకు, ఖచ్చితంగా నన్ను విష్ణువు రక్షిస్తాడు, హరి రక్షిస్తాడు, నో డౌట్ అన్న సంపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి అన్ని రకాల దుష్పరిణామం ఎదురేపడి కూడా ప్రహ్లాదుడు యశవంతు కూడా భయపడలేదు. మరి అటువంటి విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలి. కానీ ప్రస్తుత సమాజంలో మనం తప్పుడు అవగాహనతో అంటే మిస్కన్సెప్షన్ ఆర్ మిస్ అండర్స్టాండింగ్తో మనం మన శక్తిని, మన సంపదని, మన ధనాన్ని, మన బలాన్ని నమ్ముకుని ఈ యొక్క భయం లేకుండా ఉండడం కోసం ప్రయత్నం చేస్తున్నాం, కానీ అది మన వల్ల కావట్లేదు, భయపడుతూనే ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క బాణాసురుడు కూడా తనకు 1000 చేతులు ఉన్నాయి కాబట్టి నేను సమాజం మొత్తం విశ్వంలోని ప్రతి ఒక్కరిని ఎదిరించగలను అని అనుకుంటాడు, కానీ కానీ స్టిల్ భయపడుతున్నాడు. ఆ భయంతోనే కృష్ణంతో ఎదుర్కోవడం ప్రయత్నం చేస్తున్నాడు, ఓడిపోతున్నాడు. మరి ఆ యొక్క బాణాసురుని రక్షించుకోవడం కోసం బాణాసురుడు నిత్యం పూజించే కోటర అనే ఒక దేవత ప్రభుపాదుల యొక్క దేవదేవుని శ్రీకృష్ణ భగవాను పుచ్చుకోవడం వివరిస్తారు. కోటర అని బాణాసురుడి యొక్క తల్లి, ఆమె నిజానికి తల్లి వరుస కాదు, తల్లిలాగా ఆమె అతన్ని రక్షిస్తుంటుంది. తన కుమారుని రక్షించుకోవడం కోసం కోటర నగ్నంగా వచ్చి శ్రీకృష్ణుడి ఎదురు వచ్చింది. అప్పుడు కృష్ణుడు ఆ యొక్క దృశ్యాన్ని చూడకుని తలదిప్పుకున్నప్పుడు ఈ యొక్క బాణాసురుడు వెంటనే అదును చూసుకుని అక్కడి నుంచి తన యొక్క పురంలోకి పరిగెట్టి పారిపోయాడు. ఎందుకంటే చేతిలో ఎటువంటి అస్త్రాలు లేవు, అన్ని ఉడిపోతూ అయిపోయి మళ్ళా తిరిగి శ్రీకృష్ణుని మీదకి తన యొక్క 1000 చేతులతోని 500 విల్లుతోని 2000 బాణాలు అంటే 2000 బాణాలని ఒకసారిగా కృష్ణ మీదకి వేశాడు. అంటే ఇటు 500 చేతులు ఇటు 500 చేతులు 2 500 చేతులు కలిపి 500 విన్నులు 2000 బాణాలు 2000 బాణాలతో చెర వర్షం, అంటే వర్షం చినుకు ఏ విధంగా పడుతుంది అట్లా బాణాలతో మీదకి కృష్ణుడి మీదకి ప్రయోగించి ఉంచాడు. కృష్ణుడు తన యొక్క ధనస్సుతోని ఈ యొక్క బాణాసు యొక్క అన్ని విల్లుల్ని తుటిలో మొత్తం నాశనం చేసి పడేశాడు, స్మాష్ చేసి పెట్టేశాడు. తర్వాత తన చేతితో సుదర్శనతోని ఆ యొక్క 1000 చేతుల్లోని అన్ని చేతులు నరికివేసి కేవలం 4 చేతులు మాత్రం వదిలిపెట్టేశాడు. అప్పుడు శివుడు విష్ణు శ్రీకృష్ణు దగ్గరకు వచ్చి దయచేసి నా భక్తుని రక్షించు అని అడిగినప్పుడు కృష్ణుడు చెప్పాడు, నేను ఈ యొక్క బాణాసురుని చంపేయలేదు. ఎందుకంటే అతడు బలివంశంలో వస్తున్నాడు, అందులో నేను చంపట్లేదు. ఈ యొక్క శ్రీమద్ భాగవతంలోని 7 స్కందంలో ప్రహ్లాదుడికి నరసింహదేవుడు ఇచ్చిన వరం ఏంటంటే, నీ అంత పవిత్ర భక్తిని చేశావు కాబట్టి నీ ముందు 7 తరాలు నీ తర్వాత 7 తరాలు అందరూ కూడా భగవద్ధాం చేరుకుంటారు, వాళ్ళు ఇటువంటి భక్తి చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల నీ యొక్క పరంపరలో నీ యొక్క డైనేషన్ అంటే ఆ యొక్క కుటుంబ పరంపరలో ఎవరు కూడా ఈ బౌద్ధ్యతలో ఉండరు, అందరూ కూడా ఆధ్యాత్మిక చేరుకుంటారని నరసింహదేవుడు వరమించాడు. అందులో శ్రీకృష్ణుడు నరసింహావతారంలో ఆ ప్రహ్లాద మాదకి అటువంటి వరమిచ్చాడు కాబట్టి బాణాసురుడి పైన అతను హింసా ప్రయత్నం చేయలేదు, అతను గర్వాన్ని అడిచాడు అంతే, 4 చేతులు ఇచ్చి వదిలిపెట్టాడు. మళ్ళీ ఏం చెప్పాడు, నీకు జరామరణాలు బాధ లేకుండా నీవు శివుని యొక్క భక్తి సేవలో నమ్మకంగా ఉంటావు అని వరవిచ్చాడు. ఇది ఆ యొక్క భగవంతుని భక్తి సేవలో నిలబడడం వల్ల భక్తుని పొందే గొప్ప లాభం. మరి ప్రభుపాద గారు ఆ యొక్క పర్పట్లో అంటే లెక్చర్లో సెవెంత్ అదే 7వ అధ్యాయం లెక్చర్లోని ఉపన్యాసం చెప్తూ ఉన్నప్పుడు ఈ ప్రస్తుత కలిగంలోని ప్రహ్లాదంత భక్తిని ఎవరైతే సాధిస్తారో ఆ భక్తుని యొక్క 100 తరాల ముందు 100 తరాల తర్వాత అందరూ కూడా భగవద్ధం నేను ప్రత్యక్షంగా పట్టుకెళ్తానని ప్రభుపాదారు మాటిచ్చారు. అంటే అంత అక్కడ 7 తరాలు ఎక్కువ 100 తరాలు ఎక్కువ అంటే 100 తరాల గతికి ఎక్కువ. మరి ప్రభుపాదారు ఎందుకు ఆ విధంగా చెప్తున్నారంటే కలికాలంలో భక్తిని ఆచరించడం అంత కష్టమైంది, అంత కష్టమైన పరిస్థితిలో కూడా ఎవరైతే ప్రసాదమైన భక్తిని ఆచరిస్తాడో 200 తరాలు భగవద్ధం చేరుకుంటాయి, వాళ్ళేం భక్తి చేసిన అవసరం లేదు. అందులో మనందరం సమూహాధారు భగవంతుడు కృపదారో లేదా వైష్ణవు కృపదారో లేదంటే ఎట్లా ఒకటిలాగా మనం భక్తి మార్గంలోకి వచ్చాం. ఈ భక్తి మార్గాన్ని మనం అంతే తీవ్రతో అంతే విశ్వాసంతో ఎప్పుడైతే ఆచరించగలుగుతామో మన ముందు 2 తరాలు మన తర్వాత 2 తరాలు వాళ్ళేం భక్తి చేయనప్పుడు కూడా వాడు భగవద్ధం చేరుకుంటారు. ఇది నిజమైన సహకారం సహాయం అని పూర్వపాద చెప్తా ఉన్నారు. సమాజంలో ప్రజలకు రకరకాల సహాయాలు చేస్తుంటారు, బట్టలు ఇవ్వడం, అన్నం పెట్టడం, లేదా చదువులు కదిలించడం, రకరకాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ నిజమైన సహాయాలు కావు, ఇవన్నీ కేవలం దేహపరమైన సహాయాలు మాత్రమే. కానీ నిజమైన సహాయము మన తోటి వారిని అందరినీ ఈ జగత్ నుంచి అంటే మెటీరియల్ మోడ్స్ నుంచి తప్పించి ఆధ్యాత్మిక ప్రపంచాన్ని పట్టుకెళ్ళడమే నిజమైన సహాయం అని ఇక్కడ ప్రభుత్వం వివరిస్తున్నారు. అందులో మనకి ఎటువంటి గొప్ప అవకాశం లభించింది కాబట్టి ఆ యొక్క విశ్వాసాన్ని ఆ యొక్క స్థిరమైన భక్తిని మనం ఎప్పుడైతే మనం కొనసాగించగలుగుతామో మనందరూ కూడా అభయని ఆధ్వర్యంలో అటువంటి గొప్ప లాభమని మనం పొందగలుగుతాం. అయితే ఈ యొక్క భయానికి ఉండే కారణాలు ఏంటి అంటే రెండు, ఒకటి నేను ఈ దేహము, రెండోది ఈ దేహానికి సంబంధించిన వాళ్ళు కూడా నా వాళ్ళు. ఈ 2 కారణాలనే మనం భయపడుతుంటాం. మనం సమాజంలో ఏ పని చేసినప్పుడు కూడా ఫస్ట్ నేను అనుకుంటాం, నా సంబంధించిన ఈ దేహంతో సంబంధించిన వస్తువులు లేదా వ్యక్తులు ప్రదేశం నాది ఎప్పుడైతే అనుకుంటామో దాన్ని మనం భయం స్టార్ట్ అవుతుంది. కానీ దానికి విరుద్ధంగా ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మనలో భయం ఉండదు. సోక్రటిస్ గొప్ప తత్వవేత్త, చాలామంది వినే ఉంటారు సోక్రటిస్ గురించి. సోక్రటిస్ని ఆయన జైల్లో పెట్టి ఆ యొక్క జైలు అధికారి అంతా కూడా ఆయనకి పాయిజన్ ఇచ్చి తాగమని చెప్పారు. సోక్రటిస్ అంతా కూడా భయపడలేదు, నువ్వు నన్ను చంపలేవు, నీ వల్ల కాదని చెప్పాడు. వాళ్ళు అంటున్నారు విషమిస్తే మనిషి చనిపోతాడని, కానీ మనిషి చావట్లేదు, ఈ యొక్క దేహం వదిలిపోతున్నాం అంతేగాని ఆత్మ ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. మరి సోక్రటిస్ ఆత్మపైన పరిపూర్ణ అవగాహన కలిగి ఉన్నాడు కాబట్టి, తాను దేహం కాని పరిపూర్ణ విశ్వాసం కలిగి ఉన్నాడు కాబట్టి, ఈ విశ్వం నన్ను ఏం చేయలేదు, నేను స్థిరంగా ఉండగలను అనే కంప్లీట్ విశ్వాసం కలిగి ఉన్నాడు. అదే సమయంలోని భగవంతుడిపైన విశ్వాసం కూడా కలిగి ఉన్నాడు కాబట్టి అతడు నిర్మోబటంగా ఆ పాయిజన్ తీసుకుని తాగేశాడు. మనకు అంత విశ్వాసం లేదు, ఎందుకు మనం ఇంకా ఆ భగవంతుడి మన అంత అపారమైన భక్తిని విశ్వాసం పెంపొందుతుంది కాబట్టి, మనకి ఇసుమంత జ్వరం వచ్చినా ఇసుమంత బాధ కలిగినా అమ్మ అమ్మని మనం భయపడుతుంటాం. లేదంటే కొంచెం కష్టం కలిగితే మనం భగవంతునే నిందించే పరిస్థితికి వెళ్తాం. కానీ అటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా సోక్రటిస్ భగవంతుని నిందించలేదు. అంటే భగవంతుడి పట్ల అంత అపారమైన విశ్వాసం మనం పెంపొందించుకోవాలి. మరి ఆ విశ్వాసం ఎట్లా పొందగలుగుతామండి? మరి మనలో ఆ భయాన్ని ఎట్లా తొలగించుకుని ఎప్పుడు మనం నిర్భయంగా ఎట్లా ఉండగలుగుతాం అని మనకు సందేహం వస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వస్తుంది. దాని నుంచి మనం భయపడడం కోసం బైబిల్ ఏమని చెప్తుందంటే, దానిలో జీసస్ చెప్పే వాక్కులు, నీవు సేవ చేయడానికి ఎప్పుడైతే ఉత్సాహం కలిగి ఉంటావో సేవ నీకు లభించబడుతుంది. నీవు విశ్వాసం భగవంతుడు పెంపొందించుకోవడం కోసం నీవు ఎప్పుడు ముందుకు వేస్తావు అడుగు, భగవంతుడు నీకు సహకరిస్తాడు, దేవుడు నీకు సహకరిస్తాడు. నీవు పూర్తిగా ఆయనపై ఆశ్రయం తీసుకున్నప్పుడు భగవంతుడు నీకు నీ వెంటే నేను ఉంటాడు అని బైబిల్ వివరిస్తుంది. మనం భగవంతుని యొక్క సేవ చేయడానికి ఉత్సాహంగా ఎప్పుడైతే మనం ముందుకెళ్తామో, చేయాలని ఉత్సుకత ఎప్పుడు ఉంటుందో, చేయాలి చేయాలి చేయాలని ఉంటుందో, భగవంతుడు ఖచ్చితంగా సర్వీస్ అలర్ట్ చేస్తాడు. నో డౌట్ టు ద డివోటీస్ ఆర్ టు ద అథారిటీస్ మనకు ఖచ్చితంగా సర్వీస్ వస్తుంది. అయితే ఆ ఉత్సుకత మనలో రావాలి, ఉత్సాహం చేయాలి చేయాలని. మరి ఆ ఉత్సాహం ఎక్కడ వస్తుంది? దాన్ని చాంటి హరికృష్ణ మంత్రి దర్శించాలి. హరికృష్ణ మహాంతరం మనం ఎప్పుడైతే సిన్సియర్గా తీవ్రతగా ఆచరిస్తామో చదువుతామో చేస్తామో అప్పుడు మనం సేవా దృక్పథం మనలో మొదలుతుంది. ఆ యొక్క సేవా దృక్పథం వల్ల మనకు భగవంతుడు సేవను కల్పిస్తాడు. అదేవిధంగా విశ్వాసం ఎప్పుడైతే భగవంతుడు పెంచుకోవాలి అనే యాంగ్జైటీ ఆత్రుత మనం పెంచుకుంటామో భగవంతుడు ఖచ్చితంగా మనకు అవకాశం కల్పిస్తాడు. ఏ విధంగా విశ్వాసం పెంచుకోవాలో స్టోర్స్ చూపిస్తాడు. అదేవిధంగా భగవంతుడు మనం పరిపూర్ణంగా ఆశ్రయించాలి, కంప్లీట్ మనసావాచ కర్మను ఆయనకు ఆశ్రయించాలి అని ఎప్పుడైతే మనం ఒక స్టెప్ ఒక అడుగు ముందుకేస్తామో వెంటనే భగవంతుడు మనం అంటే ఉంటాడు. నో డౌట్ మనం 40% శరణాగతి పొందినట్టయితే 60% మనం ఇంకా ఈ యొక్క భౌతికమైన మాయా వడిలో ఉన్నట్టే. మనం 60% పొందినట్టయితే 40% ఉన్నట్టే. 80% మనం శరణాగతి పొందినట్టే 20% ఇంకా మనకి ఆ యొక్క సంబంధం కలిగి ఉన్నాం. అలా 100% ఎప్పుడైతే చేరుకుంటామో మనం సంపూర్ణంగా ఆ యొక్క మాయ ప్రభుత్వం నుంచి మనం బయటపడగలుగుతాం. మరి దానికి ఏమి మనకి ఉండే గొప్ప అవకాశాలు అంటే, ఈ యొక్క భక్తుల యొక్క సాంగత్యాలు. నిన్న ప్రభు కూడా పెద్ద క్లాస్లో కూడా చెప్పారు, భక్తుల యొక్క సాంగత్యం వల్లే మనం ఇవన్నీ పొందగలుగుతాం. భక్తులు లేకుండా మనం ఏ కార్యాలు కూడా చేయడం చాలా కష్టం. ఉదాహరణ మనం కూడా 16 మంది ఉదయం జపం చేస్తూ ఉన్నాం. ఉదయం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ నామజపం గ్రూప్లో చేసినప్పుడు అందరితో చేసినప్పుడు 16 మంది చకచక చకచక పూర్తయిపోతాయి వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్. మీరు విన్నారో లేదో అది వేరే విషయం, మొత్తాన్ని మీరు 16 మాలు పూర్తి చేయగలుగుతారు. ఎందుకు? భక్తుల యొక్క సాంగత్యంలో ఉన్నారు కాబట్టి. కానీ భక్తుల యొక్క సాంగత్యం లేకుండా 16 మాలు మీరు ఉదయం 7 గంటల తర్వాత చేసినట్టు ప్రయత్నం చేయండి, లేదా 8 గంటల తర్వాత ఆఫ్టర్ మార్నింగ్ ప్రోగ్రామ్ తర్వాత మీ ఛానల్ స్టార్టింగ్. గంట కాదు కదా, 12 గంటల పైన పడుతుంది. ఎంతమందికి అనుభవం ఉంది? ఒప్పుకుంటారు కదా? బికాజ్ మనం ఒంటరిగా ఉన్నాం, సమయం ఖాళీగా ఉన్నాం, సమయం బిజీగా అయినా ఖాళీగా ఉన్నాం, స్టిల్ ఆ 16 మాలు పూర్తయిన 12 గంటల పైన పడుతుంది. కానీ ఇక్కడ అందరితో కలిసి ఉన్నాం, అందరితో కలిసి జపం చేస్తున్నాం, భగవాన్ జపం చేస్తున్నాం. మరి 12 గంటలు కాకుండా కేవలం 1.5 గంట 2 గంటల్లోనే 16 మాలు పూర్తవుతున్నాయి. ఏంటి లాభం? భక్తుల సాంగత్యం. అందులో ఎప్పుడైతే ఆ భక్తుల సాంగత్యం మనం భక్తుల సేవను ఆచరించుకుంటామో అన్ని సులభతరం అవుతాయి. కానీ భక్తుల సాంగత్యం వదిలిపెట్టి మనం విడిగా ప్రయత్నం చేస్తామో అన్ని కష్టం అవుతాయి. ప్రతిదీ సేవ కావచ్చు, నామజపం కావచ్చు, పుస్తక పఠనం కావచ్చు, లేదా కృష్ణ కథ చర్చ కావచ్చు. ఇప్పుడు మీరందరూ ఇంతమంది నుంచి కూర్చుని ఉన్నారు, కృష్ణుడి గురించి ఇన్ని విషయాలు చెప్తున్నాం కాబట్టి మీరు వింటూ ఉన్నారు. ఇఫ్ ఇన్ కేస్ నోబడి ఇస్ దేర్, ఇద్దరు ముగ్గురే ఉన్నారు, అక్కడ కృష్ణ కథ ఉండదు. నో డౌట్ నో డౌట్. ఏదో 4 ముక్కలు చెప్పేసి నేను వెళ్ళిపోతాను, అక్కడ వచ్చినప్పుడు ఎప్పుడు పూర్తయిందో తొందర పెట్టిన పని చూసుకుందాం అని వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అక్కడ అసోసియేషన్ అందులో లేదు కాబట్టి. అందులో భక్తుల సాంగత్యం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అన్ని కూడా మనకి భక్తి సేవలు సులభతరం అవుతాయి అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. మరి ఈ యొక్క శ్లోకం నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ శివజ్వరం ఏ విధంగా ఆ యొక్క యుద్ధ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా భయభీతం చేసింది అనే సన్నివేశం తీసుకున్న వల్ల ఈ భయం అనేది మనిషిని ఏ విధంగా భగవంతుడి నుంచి లేదా భౌతికమైన విషయాల వైపు ఇట్లా ఆకర్షించొస్తుంది, భౌతిక విషయవంత తెలడం ద్వారా మనం భగవంతుడు ఏ విధంగా దూరంగా ఉంటామనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుంటాం అనమాట. అందులో భక్తుడైన వాడు ఎత్తు బస్సులో కూడా ఈ యొక్క విషయవాంతుల పట్ల కానీ లేదా దేహ సంబంధ విషయాల పట్ల కానీ ఆసక్తి పొందకుండా భగవత్ సంబంధ విషయాల పట్ల ఎప్పుడైతే మనసుని మలుచుకుంటాడో అప్పుడు అతడు నిర్భయంగా తన భక్తి కార్యక్రమంలో ముందుకెళ్ళగలుగుతాడు. దానికి శారీరకంగా మనం చేసే కర్మల్ని పవిత్రం చేసుకోవాలి. శ్రీమద్భాగవతం 1వ స్కందంలోని 3వ అధ్యాయం ఆఖరి శ్లోకంలోని ప్రభుపాద భాష్యం వివరిస్తున్నారు. మనిషి తన యొక్క కర్మల్ని ఎప్పుడైతే పవిత్రం చేసుకుంటాడో అప్పుడు మనసు పవిత్రం అవుతుంది. మనసు పవిత్రం కావడం ద్వారా భగవత్ చింతన చేయడానికి మనసు అంగీకరిస్తుంది అని ప్రభుపాద భాష్యం వివరిస్తున్నారు. మరి మనందరూ భక్తి సేవలు ఉన్నప్పుడు కూడా మనసు భగవంతుని యొక్క పవిత్రమైన సేవ చేయడానికి అంగీకరించట్లేదు. ఎన్నో భౌతిక విషయమైన సేవ కార్యక్రమం చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. ఎందుకంటే మన కర్మలు పవిత్రంగా లేవు. మరి ఏంటా కర్మలు అంటే ఆహారం, నిద్ర, తర్వాత భయం, మైదనం, ఈ 4. మరి ఆహారం, తినే ఆహారానికి కేవలం భగవత్ ప్రసాదమే మనం తీసుకోవడం, నిద్ర కేవలం నిర్ణీతమైన నిద్రనే మనం తీసుకోవడం, అంటే 6 గంటలు లేదా మ్యాక్సిమం ఇంకా ఎక్కువ అంటే 7 అంతే, అందుకని ఉండకూడదు. దెన్ యాక్టివిటీస్ అంటే ఏవైతే కార్యాలు ఉన్నాయో భగవత్ సంబంధ కార్యాలు చేయాలి. ఈ యొక్క అనుకూల సంకల్ప, ప్రతికూల నిర్జనం. ఏదైతే కృష్ణునికి అనుకూలంగా ఉందో దాన్ని సంకల్పం చేయాలి, ఏదైతే కృష్ణు యొక్క సేవలకు వ్యతిరేకంగా ఉందో దాన్ని నిర్జనం అంటే దాన్ని వదిలిపెట్టాలి. ఈ విధంగా మనం కర్మలు అంటే యాక్టివిటీస్ చేస్తామో అప్పుడు అది ఈ యొక్క కర్మలు మనం చేసే కర్మలను కూడా పవిత్రం అవుతాయి. పవిత్రమైన కర్మలు చేయడం ద్వారా మనసు పవిత్రం అవుతుంది. పవిత్రమైన మనసు ద్వారా భగవంతుడిపైన మనసు కేంద్రీకరించడానికి అది సహాయపడుతుంది. ఎప్పుడైతే మనం మనసును భగవంతుడిపై కేంద్రీకరించగలుగుతామో అప్పుడు ఆ భగవంతు యొక్క నామాన్ని మనం స్థిరంగా జపం చేయగలుగుతాం లేదా ఆ యొక్క సేవల్లో మనం స్థిరంగా ఉండగలుగుతాం, ఆధ్యాత్మిక అభివృద్ధిని మనం పొందగలుగుతాం. అందువల్ల ఈ శ్లోకంలో మనం తెలుసుకోవాల్సిన ఏంటంటే మూలాంశం మనం అభయనక ఆ చరణాలు మనం ఎప్పుడైతే ఆశ్రయిస్తామో మనం భయం లేకుండా ఉండగలుగుతాం. ఆ యొక్క అభయన ఆశ్రయం పొందడం కోసం భక్తుల యొక్క సాంగత్యం ఎప్పుడు తీసుకోవాలి, భక్తి సేవని మనం తీవ్రంగా ఆచరించాలి అనేది ఇక్కడ ముఖ్య అంశం అన్నమాట. దీనిలో మీకు ఏమైనా సందేహం ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. యుగం మారిపోవచ్చు కానీ ఆ యొక్క డైనెస్టిక్స్ కనెక్షన్ ఒకటే కదా. ఉండొచ్చు తప్ప ఉంది. ఇప్పుడు త్రేతాయుగం సమయంలోని ప్రహ్లాదుడు బలిమహారాజు సమయం జరిగింది, ద్వాపరయుగం సమయంలోని ఈ యొక్క బాణాసుడు వచ్చి ఉండొచ్చు. కానీ ప్రహ్లాదుడికి వరం ఇచ్చింది ఏంటి, 7 తరాల వరకు నీ యొక్క వంశంలో ఎవరిని కూడా నేను చంపనని చెప్పాడు. అంటే వాళ్ళందరూ కూడా భగవద్ధం చేరుకుంటారని. అందులో ఆ వరానికి అనుగుణంగా కృష్ణుడు బాణాసుడి మీద ఎటువంటి దుష్పరణం చేయలేదు. మీకు సమయం పెరిగి ఉండొచ్చు కానీ అదే తరంలో వచ్చున్నాడు. ఇప్పుడు మీరు కలికాలను భగవంతు భక్తి ఆచరిస్తున్నారు, మీ పిల్లలు మీరు ప్రహ్లాద మహారాజ్ గొప్ప భక్తిని ఆచరించినప్పుడు మీ పిల్లలు 1 తరాలు, మీ వెనక 1 తరాలు, అందరూ కూడా భగవద్ధం వెళ్ళిపోతారు. మీ పిల్లలు అంటే 1 తరాలు ఎంతమంది అవుతారు? అది మీకు 3050 సంవత్సరం కావచ్చు, లేదంటే 4060 సంవత్సరం కావచ్చు, లేదా కలికాల మధ్య వరకు కావచ్చు, 100 జనరేషన్స్ అంటే. మరి ఏరు పెరిగిపోయింది కదా, మీకు ఆయనకు సంబంధం లేదు కదా, ఆయనలాగా భగవద్ధాన్ని చేరిపోయిన అనడానికి కోసం లేదు. ఎందుకు, ప్రభుపాదర్స్ ఈ గేవ్ ప్రామిస్, వర్డ్ ఇచ్చారు, ఇటువంటి భక్తి ఎవరైతే చేస్తాడో వారిని నేను ప్రత్యక్షంగా పట్టుకెళ్తానని ప్రభుపాద చెప్తున్నారు. బట్ ఇప్పుడు మనము ప్రహ్లాద మహారాజ భక్తిని ఆచరించినప్పుడు అప్పుడే మరి ఆ భక్తిని చేసుకోవడం ఫస్ట్ మనం ప్రయత్నించాలి. అప్పుడే ఇవన్నీ నెక్స్ట్ నిద్ర. మన శాస్త్రాల ప్రకారం ఇవ్వబడిన నిద్ర 6 గంటలు, బాగా కష్టపడినట్టయితే 7 గంటలు ఇవ్వబడిందంట. అందుకని ఎక్కువ లేదు, అందుకని ఎక్కువ పడుకున్నట్టయితే మనం తమోగుణంలో ఉంటాం. ఏందో మనం శాస్త్రాలు అధ్యయనం చేసినప్పుడు కూడా ఆ శాస్త్రాల విషయం తమోగుణంలో మనం తీసుకుంటాం కానీ సత్వగుణంలో మనం తీసుకోలేం. అందుకు ఆధ్యాత్మిక ప్రకారం చూసుకుంటే నిద్ర అవసరం లేదు, ఎందుకంటే మనం బాడీస్ కాదు, సోల్స్. సోల్కి ఆహార నిద్రపోయిన అవసరం లేదు, కానీ మనం ఇంకా అటువంటి చైతన్యంలో పోలేదు కాబట్టి స్క్రిప్చర్స్ ప్రకారం మనం 6 గంటలు నిద్ర తీసుకోవాలి. హరే కృష్ణ. జయ శ్రీ రాధవన్ భగవాన్కి, శిల ప్రభుపాద్కి గౌర ప్రేమనంది.